అందరికీ తెలిసిన విషయమే, శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత ఉపదేశించినటువంటి రోజు. ఈ గీతోపదేశంలో భగవద్గీతను కనుక మనం సక్రమంగా చదువుకుంటే, అవగాహనతో చదువుకుంటే, కృష్ణుడు తర్వాత వచ్చిన ప్రతి గురువు కూడా ఏ మార్గాన్ని అనుసరించాడో మనకి తెలుస్తుంది. అందులో మనకి ఏది ముఖ్యమైనదో, మనము ఏది పాటించగలమో దాన్ని మనం స్వీకరించుకుని చేస్తూ ఉంటాం. బాగా పాటలు పాడేవాడు తన గానముతో భగవంతుడికి సేవను అందిస్తాడు. యజ్ఞాలు చేయగలిగేవాడు యజ్ఞములు చేస్తూ భగవంతుడికి తన సేవను అందిస్తాడు. ధ్యానము జపము చేయగలిగేటటువంటి వాడు తన జప ధ్యానాలతో భగవంతుడికి తన సేవను అందిస్తాడు. అంచేత ఇక్కడ వినిపిస్తుందా అని కాదు, అన్ని చోట్లకి మూలమూలలకి వెళ్ళి వింటే తెలుస్తుంది పద్ధతి అది. మరి అది అంతే తప్ప వినిపిస్తుందా అంటే తెలుసు. అందువల్ల ఈ భగవద్గీతలో సుమారు 128 రకాల యోగాలు ఉన్నాయి. ఆ 128 రకాల యోగాలను 12 యోగాలుగా విభజించి అందజేశాడు వ్యాసుడు మనకి. శ్రీకృష్ణుడు చెప్తున్నప్పుడు ఆ విభజన లేదు, తను చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన చెప్పిన దాన్ని విభజించి చదువుకుంటున్నాం మనం, అంటే హెడ్డింగ్స్ పెట్టడం అన్నమాట. కానీ అసలు ఈ భగవద్గీతని ఎందుకు శ్రీకృష్ణుడు ఉపదేశించాడు అన్నదానికి గీతా మహత్యంలో పృథ్వీ అడుగుతుంది. భగవన్ పరమేశానా భక్తి రవ్యభిచారిణి ప్రారంభం భుంజ మానుష్య కథం భవతి హే ప్రభో. ప్రశ్న ఇది పృథ్వీ ఇచ్చింది. పృథ్వీ అడిగింది అంటే మనం అడుగుతున్నాం. ఏమని అడుగుతున్నాం? భగవన్ పరమేశానా, ఈశ అంటే సర్వశక్తిమంతుడు, పరమేశానా అంటే అత్యంత శక్తివంతుడు, అంతకంటే ఎక్కువ శక్తి గలవాడు ఎవడూ లేడు. భక్తి రవ్యభిచారిణి, అవ్యభిచారిణి భక్తి అంటే ఏంటి? కేవలము భగవంతుడు తప్ప నాకింకెవరు అక్కర్లేదు అనేటటువంటి భక్తి. ప్రారంభం భుంజమానస్య కథం భవతి హే ప్రభో. ప్రారంభం వల్ల మనిషి శరీరం ఇచ్చాం. మానవ శరీరం ఉంది అంటేనే అర్థం ఏంటి అంటే పాపము ఉంది పుణ్యము ఉంది. పాపపుణ్యాల కలయిక ఉంటే తప్ప మానవ శరీరం రాదు. పాపం ఉన్నప్పుడు భగవంతుడి మీద నిర్మలమైనటువంటి అవ్యభిచారిణి భక్తి. అవ్యభిచారిణి భక్తి అంటే అర్థం ఏంటి? అసలు భగవంతుడు తప్ప ఇంకేమి కనిపించకూడదు. అటువంటి భక్తి ప్రారంభం ముందు మానుష్య, ప్రారంభ కర్మలతో పుట్టినటువంటి మానవ మాత్రులమైనటువంటి మాకు ఎలాగ అటువంటి అవ్యభిచారిణి భక్తి వస్తుంది? కథం భవతి హే ప్రభు, ఆ భక్తి ఎలా వస్తుంది అని అడిగితే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ప్రారంభం భుంజ మానోపే గీతాభ్యాస పరస్సదా సమప్రస్థ సఖీలోకే కర్మణ నోపలక్ష్యతే. నువ్వు ప్రారంభ కర్మలు వచ్చింది వచ్చినట్టు చేసుకుంటూ ఉండు, దాని గురించి నువ్వు వరీ కావాలి. ఇప్పుడు డాక్టర్ అవ్వాలి ఒకడు, ఇంజనీర్ కావాలి ఒకడు, కాలేజీలో చేరగానే ఇంజనీర్ అవ్వడు, కాలేజీలో చేరగానే డాక్టర్ అవ్వడు. ఏం చేస్తూ ఉంటాడు? నిరంతరము ప్రతిరోజు కూడా తన మనస్సుని ధ్యానాన్ని ఆ పుస్తకాలు అధ్యయనం చేయటంలో ఉపయోగిస్తూ ఉంటాడు. అధ్యయనం చేస్తున్నప్పుడు డాక్టర్ కాదు, కానీ ఓ 5 ఏళ్ళు 6 ఏళ్ళు దాన్ని అధ్యయనం చేస్తూ మధ్య మధ్యలో ప్రతి 3 నెలలకి 6 నెలలకి పరీక్షలు ఇస్తూ, ప్రతి సంవత్సరం పరీక్ష ఉంటుంది కదా ఎంత నేర్చుకున్నావు. అలాగా మనం కూడా ప్రతిరోజు ఈ గీతలో చెప్పినటువంటి జీవిత విధానాన్ని అభ్యసిస్తూ మెల్లిమెల్లిగా కనుక మనము నిత్య జీవితంలో జరిగేటటువంటి సుఖ దుఃఖాలు అనుభవిస్తూనే ఉంటాం. సుఖం ఉంటే ఆనందంగా ఉంటుంది, దుఃఖం ఉంటే బాధపడుతూ ఉంటాం. కానీ సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కాలేజీలో చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్ అత్తకి పెళ్ళకి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినా కాలేజీకి వెళ్తూ ఉంటాడు. ఇంట్లో ఏదైనా కొంచెం బాధ పెట్టేటటువంటి పరిస్థితులు ఏర్పడినా కాలేజీ మానడు. ఇవాళ పండుగ ఉంది, అక్కకి పెళ్లి అవుతోంది అని చెప్పి మహా అవుతే ఒక్కరోజు కాలేజీ మాట్లాడేమో, తర్వాత రెగ్యులర్ గా కాలేజీకి వెళ్తాడు. ఇంట్లో ఎవరైనా చనిపోవచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు, ఆ ఒక్కరోజు ఆ 2 రోజుల్లో మానేస్తాడు. మళ్ళీ కాలేజీకి ఏ విధంగా వెళ్తాడు? సుఖ దుఃఖాలు వస్తున్నప్పుడు ఆ సుఖ దుఃఖాలలో పాలు పంచుకుంటూ బాధపడుతూ ఆనందిస్తూ, దుఃఖం వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటాడు, సుఖం వచ్చినప్పుడు ఆనందిస్తూ ఉంటాడు. కానీ గీతాభ్యాసాన్ని వదలకపోతే ప్రారంభం పుణ్య మానోపి గీతాభ్యాస సదా, అంటే ప్రారంభం వశాత్తు బాధపడుతున్నప్పటికీ కూడా గీతాభ్యాస పరతత్పరా, గీతాభ్యాసాన్ని వదలకుండా ఉంటే స ముక్త, వాడు ముక్తుడవుతాడు. స సుఖి, వాడు సుఖంగా ఉంటాడు. కర్మణ నోపలిప్తే, అన్నిటికంటే పెద్ద లాభం మీకేమవుతుందంటే ఇప్పుడు మీరు ఇది చేస్తున్నటువంటి కర్మలు మీకు రాబోయేటటువంటి దుఃఖానికి కానీ సుఖానికి కానీ కారణమవు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, గీతాభ్యాసం చేస్తూ ఉంటే మొట్టమొదటి లాభం మీకు ఏమవుతుంది అంటే, గీతాభ్యాసం అంటే గీత చదువుతూ ఉండటం కాదు, గీతలో చెప్పినటువంటి జీవిత విధానాన్ని ఆచరిస్తే. కానీ జీవిత విధానాన్ని ఎప్పుడు ఆచరించగలం? చదువుతూ ఉంటే. అంతేత మాస్టర్ చెప్పారు, గీతాభ్యాసం చేయాలి అంటే గీతను అభ్యసించాలి కానీ చదవటం కాదు అంటే, పారాయణ చేస్తే కదా నీకు తెలుస్తుంది ఏమొస్తుందో. నాకు ఇప్పటికీ గుర్తు, ఈనాడు ఇక్కడ కూర్చుని భగవద్గీత గురించి నేను చెప్తూ ఉంటే, నేను కాశీలో ఉన్నప్పుడు మా తాతగారు నన్ను మా తమ్ముణ్ణి మా చెల్లెల్ని ఏడిపించేసేవారు, చావగొట్టి చెవులు మూసేవారు. గంగానదికి వెళ్ళి స్నానం చేసి 18 అధ్యాయాలు భగవద్గీత విష్ణు సహస్రనామం చదివితేనే ఇంటికి రానిచ్చేవారు. గంగ ఒడ్డున ఇల్లు ఉండేది. సుమారు 18 ఏళ్ళు అలా చేశాము మేము, బ్రేక్ లేకుండా. బ్రేక్ లేకుండా నేను కూడా మా తాతగారిని తిట్టుకుంటూ ఉండేవాడిని. ఇంకేటంటే టిఫిన్ పెట్టేవారు కాదు, టీ తాగనిచ్చేవారు కాదు, ఏమీ లేదు. నువ్వు ముందు భగవద్గీత చదువు 18 అధ్యాయాలు, విష్ణు సహస్రనామం చదువు. గంగ ఒడ్డున కూర్చుని మార్కెట్ చదివిస్తూ ఉంటే గంగ ఒడ్డున పండాలు వీళ్ళు అందరూ వస్తూ ఉండేవారు కదా, కొందరు మా మీద జాలి పడేవారు, ఏంటండి చిన్నపిల్లల్ని అలా ఏడిపిస్తారు మీరు, వాడిని వదిలేయండి. అలా జాలి పడిన వాళ్ళ వైపు మేము ఎంత గౌరవంతో తీసేవాళ్ళం, వీళ్ళు కదా మా బాధ అర్థం చేసుకున్నారు. ఆహా, మా తాతగారు వినే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఆనందించుకుంటున్నాను నేను. ఇంకా పారాయణ వద్దలంటే అది అర్థం చేసుకోండి. ఇంకేంటి చేయగా ఈనాడు కనీసం భగవద్గీతను నేను అర్థం చేసుకుని కనీసం ఇతరులకి చెప్పాలి అనేటటువంటి జ్ఞానం ఎందువల్ల వచ్చింది అంటే ఆ పారాయణ వల్ల వచ్చింది. అంచేత పారాయణలు ఎప్పుడు మానకండి, కానీ పారాయణ చేసిన తర్వాత చేయవలసింది కూడా ఉన్నది అన్నది మనసులో పెట్టుకోండి. అందులోనే 5వ శ్లోకంలో చెప్తాడు, గోపాల గోపికావాపి నారదోద్ధవ పార్షదై సహాయో జాయతే శీఘ్రం యత్ర గీత ప్రవర్తతే. ఈ గీత మీరు ఎప్పుడైతే పారాయణ చేస్తూ ఉంటారో ఉచితమైనటువంటి సన్నివేశాలు మీకు వస్తూ ఉంటాయి, మనం గమనించాం అంతే. ఎలాంటి సన్నివేశాలు వస్తాయి? గోపాల గోపికావాపి, మనం కృష్ణశీలలో అది చదువుతూ ఉంటే మనకు అనిపిస్తుంది కదా, మనం కూడా ఆ యమునా నది ఒడ్డున ఆ 8 ఏళ్ళు 6 ఏళ్ల పిల్లలుగా కృష్ణుడితో పాటు ఆడుకుంటూ ఉంటే ఎంత బాగుండు, కృష్ణుడితో పాటు డాన్స్ చేస్తూ ఉంటే ఎంత బాగుండు అని అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా మీకు మీ జీవితాలలో ఆ సంఘటనలు జరుగుతాయి మీరు గమనించుకుంటే. ఇంకేంటే ఇప్పుడు గోపాలులు గోపికలకు ఆ పేరు ఉండదు, పేర్లు మారిపోతాయి కదా, ఆ బట్టలు ఉండవు. దృశ్యలు మాత్రమే మారుతాయి, కానీ మీతో ఎవరితో సంబంధం ఏర్పడుతుంది? గోపాల గోపి కావాలి. మరి ఇంతవరకు మాకు సంబంధం ఏర్పడలేదు మాస్టర్. మరి గీత గురించి చదివేటటువంటి వాళ్ళు మీరు గోపాలురు గోపికలు కాక ఏమవుతారు అని కూడా మీకు పట్టడం లేదా? ఇంతమంది అమలాపురంలో ఉన్నారు, మరి అందరూ వచ్చారా? అంచేత ఆ మారినటువంటి స్వరూపాలలో మీరే గోపాలురు గోపికలు. దాని తర్వాత ఇంకేదంటే నారదోద్ధవ పార్షదై, ఉద్ధవుడు నారదుడు లాంటి పార్షదులు మీ దగ్గరికి వస్తూ ఉంటారు, మీ నుంచి జ్ఞానం పొందుతూ ఉంటారు. మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించండి, ఇక్కడ గురువు పీఠంలో కూర్చున్నటువంటి వ్యక్తి కంటే కూడా ఉద్ధవుడికి జ్ఞానం ఎవరిచ్చారు? గోపికలు ఇచ్చారు. నారదుడికి జ్ఞానం ఎవరిచ్చారు? గోపికలు ఇచ్చారు. అది కాస్త జాగ్రత్తగా ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఆ తమాషా కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ అంతా రివర్స్ అవుతూ ఉంటాయి తలకిందులు, అందుకే దాన్ని కృష్ణ లీలలు అంటూ ఉంటాం. అంచేత మీరందరూ కూడా ఏం చేస్తారు? గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి మార్గదర్శకులుగా మారుతారు. అంతేకాదు సహాయో జాయతే శీఘ్రం యత్ర గీత ప్రవర్తతే. అంతేకాకుండా మీకు రకరకాలైనటువంటి బాధలు ఉండవచ్చు, మీకు రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉండవచ్చు, సహాయో జాయతే శీఘ్రం, తొందరగా మీకు సహాయం లభిస్తుంది అని చెప్తాడు. ఇది చెప్పిన తర్వాత ఇవాళ నేను రెండు అధ్యాయాల గురించి మీకు చెప్తాను నేను చూపిగా. కానీ ఈసారి వచ్చినప్పుడు ఈ గీతా క్లాసెస్ లో ముందు కూర్చోటానికి సత్యనారాయణ మాస్టర్ చెప్పిన గ్రూపే కూర్చుంటాను. ముందు ఎవరు కూర్చుంటారు? నమస్కారం సత్యనారాయణ గారి, ఆహార నియమాన్ని పాటిస్తూ ఆయన చెప్పినట్టు న్యాచురోపతి యాంగిల్లో. ఇంకేటంటే ఈ న్యాచురోపతి యొక్క మూల పురుషుడు ఎవడు అంటే శ్రీకృష్ణుడు. నేను నెక్స్ట్ వచ్చినప్పుడు చెప్తాను. ఇంకేంటే ఇప్పుడు న్యాచురోపతి వైపు వెళ్తే అదొక మహాసముద్రం, అందులో ఈత కొట్టి గతీత గాడు అని పేరు తెచ్చుకున్న వాళ్ళు చెప్పాలి. కానీ ఎక్కడో రెండు చుక్కలు నేను అనుభూతి చెంది, దీనివల్ల నా ఆరోగ్యం బాగుపడింది కనుక మీరు బాగు చేసుకోండి అని చెప్తే అంతకంటే ఎక్కువ నేను చెప్పలేను కనుక ఆయనకి అప్పచెప్పిస్తున్నాను మిమ్మల్ని. కానీ ఇంత సీరియస్ గా ఎందుకు చెప్తున్నాను అంటే కబుర్లు చెప్పినంత మాత్రాన మీరు భాగవతోత్తములు కాలేదు. కొంచెం కష్టపడాలి, ఆహార నియమాలు మారుతూ ఉండాలి, ఆసన ప్రాణాయామాలు మీరు చేసుకుంటూ ఉండాలి. దానికి ఆయన బాధ్యత వహిస్తాను అన్నాడు. ఇంకా బాధ్యత వహించటమే, బాధ్యత వేసి తీసుకున్న వాళ్ళకే ముట్టుకే, మిగతా వాళ్ళకే ఉండదు. అంతేకా ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవాస్తేవ తిమకురువత సంజయ. ఈ ప్రశ్న ప్రతిరోజు మీరు వేసుకోవాలి. ఇది ధృతరాష్ట్రుడు సంజయుడికి వేసినటువంటి ప్రశ్న కాదు. మంచి బుద్ధి గల మనము ఏది చెయ్యాలో ఏది చెయ్యాలో తెలియనటువంటి అంధకారంలో ఉన్నాం, ధృతరాష్ట్ర స్థితిలో ఉన్నాం. ధృత అంటే తీసుకున్నటువంటి వాడు, స్వీకరించినటువంటి వాడు. రాష్ట్ర అంటే శరీరము. ఈ శరీరం ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో ఈ శరీరమే నేను అనేటటువంటి అనుభూతి కలిగిన వాళ్ళందరి బుద్ధి వాళ్ళే. యాక్చువల్ గా నాకు దెబ్బ తగిలింది, నాకు సుఖం వచ్చింది, నేను దుఃఖిస్తున్నాను అనకూడదు. సిద్ధాంత ప్రకారం ఎవరికి వచ్చింది దెబ్బ? అది ఏదైనా తగిలితే శరీరానికి దెబ్బ తగిలింది. దుఃఖము ఏదైనా వస్తే మీ మనస్సు బాధపడుతుంది. మీరు బాధపడటం లేదు, మీరు సుఖపడటం లేదు. కానీ ఆ తేడాలు ఇంకా మనకు తెలియలేదు. ఇంకా మనం గుడ్డితనంలో ఉన్నాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, కానీ మనం ఎక్కడున్నాం? నువ్వు ఏ పని చేస్తున్నా రెండు రకాలుగా చేయొచ్చు. అది ధర్మ ప్రవృత్తి కలిగినటువంటి పని చేయొచ్చు. కురుక్షేత్రే ఇంద్రియ భోగాలకు నాకు సుఖం కావాలి అని చేయటానికి చేసుకోవచ్చు. ఏ పనైనా రెండు రకాలుగా చేయొచ్చు. ఏ పనైనా గాలి పీల్చుకోవటం కూడా రెండు రకాలుగా పీల్చుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం గాలి ధర్మక్షేత్రంలోనూ పీల్చుకోవటం లేదు, కురుక్షేత్రంలోనూ పీల్చుకోవటం లేదు, ఉదాసీన క్షేత్రంలో పీల్చుకుంటున్నాం. అంటే అసలు మనం గాలి పీల్చుకుంటున్నాం అనేదే తెలియదు మనకి, తెలుసా? అదేం మాస్టర్ మీరు అంతలా అనుస్తారు, మేము మరీ అంత మూర్చున్నా, మేము గాలి పీల్చుకున్నాం. మీరు పీల్చటం లే, మీకంత దమ్ము ఉందా గాలి పీల్చే దమ్ము? ఏది రెండు నిమిషాలు ముక్కు మూసుకు చూపించండి నాకు. ఏమవుతుంది రెండు నిమిషాలు ముక్కు మూసుకు? రెండు నిమిషాలు ఏంటి, అర సెకండ్, అర నిమిషంలో మీరు అంటే గాలి దానంతట లోపలికి వెళ్తుంది, దానంతట అది బయటకు వస్తుంది. అర్థమవుతుందా? అంచేత దానంతట అది లోపలికి వెళ్ళేటటువంటి గాలి, దాని అంతటది బయటకు వచ్చేటటువంటి గాలిలో మీ ఇష్ట ఇష్టాలతో ప్రమేయం లేదు. అవునా కదా? మీ ఇష్ట ఇష్టాలతో ప్రమేయము లేకుండా చేసేటటువంటి పనిని సధర్మము అంటాం. సధర్మము అంటే మేము బ్రాహ్మణ పుట్టుకు పుట్టాం కనుక వేదాలు చదవాలి, మేము ఫలానా పుట్టుకు పుట్టాం కనుక మాకు ఇది చదివే అధికారం లేదు, ఈ శిక్ష అంతా భగవద్గీతలో లేదు. భగవద్గీతలో రెండే రకాలైనటువంటి ధర్మాలు చెప్తాడు. ఒకటి ఏంటి అంటే మీ ఇష్ట ఇష్టాలు లేకుండా చేసేటటువంటి ధర్మం పుట్టుక. మీ చేతులు ఎలా టిక్కెట్ కొడతానో ఏంటి? నేనే అమెరికాలోనో అమెరికా ప్రెసిడెంట్కి అబ్బాయిగా పుట్టాలి నా కోరిక. మీ కోరిక ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేను లేకపోతే హాలీవుడ్ యాక్టర్గా అవ్వాలను, లేకపోతే హేమ మాలినిగా పుట్టాలని, అలాగే ఉంటుంది కదా. అది కాకపోతే అలాంటివి కానీ మన చేతిలో లేదే కదా. వెళ్ళి వెళ్ళి ఇక్కడ పుట్టాం, పుట్టడమే కాకుండా నా బాధిన పడ్డారు. ఇది కూడా మీరు అనుకున్నది కాదు కదా. చెప్పింది అర్థమవుతుంది కదా. మీ ఇష్ట ఇష్టాలతో ప్రమేయం లేకుండా జరిగేది స్పర్ధము. ఆహారం తీసుకుంటున్నారు, తీసుకునే ఆహారము మీ ఇష్ట ఇష్టాలతో తీసుకుంటున్నారు. నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం, కానీ గొంతుతో దిగిన తర్వాత జరిగేది స్పర్ధము. ఇంకా మీ చేతిలో ఏం లేదు. కడుపులో అల్సర్ ఉంటే కడుపు మండుతుంది, కడుపులో అల్సర్ లేకపోతే కరెక్ట్గా లివరు స్ప్లీన్ అది పనిచేస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. ఆ జీర్ణమయ్యేటటువంటి ప్రాసెస్ అది కూడా మీ చేతిలో లేదు. స్వధర్మం అంటే ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఆ స్వధర్మాన్ని మీరు పట్టుకోగలగాలి. కానీ దాన్ని పట్టుకోవటానికి భగవద్గీత మనకి అందించేటటువంటి సూత్రాలు రెండు ఉన్నాయి. మొట్టమొదటి సూత్రం ఏంటి అంటే, ప్రతి క్షణము మీరు ఏ పని చేస్తున్నా సరే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ నామకా పాండవాశ్చైవ చిమకురువత సందేహ. ఈ యుత్సవ అంటే యుద్ధానికి ఇష్టపడిన వారై అని అర్థం. మనం యుద్ధం చేయగలిగే కాలంలో మనం జీవించటం కూడా లేదు. మనం జీవించబడుతున్నాము అనుకుంటే కరెక్టేనే, జీవించాలి అని కూడా మీకేం తెలీదు. చెప్పిన ఉదాహరణ అర్థమవుతుందో అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంకేంటే ఇవాళ కేవలం ఇదొకటి బుద్ధి యోగం అనేటటువంటి ఒక మాట మీకు చెప్పి వదిలేస్తాను. ఇది మీరు ఆచరణ చేసుకుంటూ ఉంటే రికార్డు చేసుకుని సాధకుల్లాగా జీవించండి. కేవలం మీరు మాత్రమే కాదు, ఈ విషయాన్ని ఇతరులకు కూడా చెప్పండి. చెప్తే మళ్ళీ నేను ఒక నెల 15 రోజుల్లో వస్తాను ఇక్కడికి, గ్యారంటీగా వస్తాను. వచ్చినప్పుడు దీని తర్వాత క్లాసెస్కి రెడీ అయ్యి రావాలి. ఇది ఇవాళ 1వ అధ్యాయం 2వ అధ్యాయం చెప్తున్నాను నేను. దీని తర్వాత నేను వచ్చినప్పుడు 3వ అధ్యాయము 4వ అధ్యాయము చెప్తాను. ఇది ఒక క్రమ పద్ధతిలో ఎదిగేటటువంటి విధానం. పారాయణ మాత్రం మీరు 18 అధ్యాయాలు చేసుకోండి, అది ఆపద్దు. మీరు సాధన మాత్రము 1వ అధ్యాయంలో చేయవలసినటువంటి సాధన ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవాశ్చైవ చిమకురువత సంజయ. చిన్న పని మనం చేస్తున్నాం, ప్లేట్లో అన్నం పెట్టారు, ఇడ్లీ పెట్టారు, పొద్దున్న మీరు టిఫిన్ తినబోతున్నారు. ఇది రెండు రకాలుగా కూడా చేసుకోవచ్చు, ధర్మక్షేత్రంలో చేసుకోవచ్చు, కురుక్షేత్రంలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము దాన్ని ధర్మక్షేత్రంలోనూ చేసుకోవటం లేదు, కురుక్షేత్రంలోనూ చేసుకోవటం లేదు. మీరు జీవిస్తున్నారంటే చెట్లు చేమలు మిగతా జంతువులు అవి ఆహారం స్వీకరిస్తున్నాయి. చెట్లు కూడా ఆహారం కావాలి. మీరు ఎరువు వేస్తే వేయచ్చు, కానీ అవి కూడా ఆహారం తీసుకుని బతుకుతున్నాయి కదా, సూర్యకిరణాలు నీరు అవి. సరే జంతువుల సంగతి మనమేం చెప్పక్కర్లేదు. జంతువులకి మనకి ఆహార నిద్ర భయ మైథునంచ సామాన్య మేత పసిరి నరాణం. జంతువులకి మనకి కూడా తేడా లేదు. ఎక్కడ తేడా వస్తుంది? మీరు తీసుకునేటటువంటి ఆహారాన్ని ఆ ఒక ముద్దను ఆకలి వేసి మీ విచ్చు కోసం తింటున్నారు అంటే అది కురుక్షేత్రం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రతి క్షణము మీరు జాగరూకతతో ఉంటే ఈ భగవద్గీత మిమ్మల్ని 6 నెలలలో ధ్రువుడు 5 నెలల 28 రోజుల్లో సిద్ధపొందించాడు. 5 ఏళ్ల బాలుడు కేవలము 6 నెలల లోపల వాసుదేవుడిని సాక్షాత్కరింపజేసేస్తున్నాడు. మీరెందుకు చేసుకోలేరు? మీరు ఎందుకు చేసుకోలేరు అంటే మీకు ఈ విధానం తెలియదు. ఆయనకి నారదుడు చెప్పాడు ఇలా చేసుకోమని. అర్థం కాలేదు మీరు చెప్పింది, మీరు చెప్పింది నాకు అర్థం కాలే. చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా చెప్తున్నా. కురుక్షేత్రం అంటే అర్థం ఏంది కదా ఇప్పుడు మీకు, కురుక్షేత్రం అంటే ఇంద్రియాల ఆలస, అంటే నేను ఏం చేసినా కూడా నాకు సుఖం ఇస్తుంది. ఆఖరికి మీరు ఇంజనీరింగ్ చదివినా మెడిసిన్ చదివినా ప్రజలకు ఇల్లు కట్టాలి, ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజలకు వైద్యం చేయాలి అని మనం చదవం. ఎందుకు చదువుతా ఉంటే దాంట్లో డబ్బు వస్తుంది కనుక, డబ్బు వస్తే నేను సుఖంగా ఉంటాను కనుక. మెడిసిన్ చదివితే డబ్బు రాదు అని మీకు తెలిసిన మరు క్షణం ఈ క్షణం వచ్చి అన్ని మెడికల్ కాలేజెస్ ముందపడిపోతాయి, డబ్బు వచ్చేటటువంటి విధానానికి వెళ్ళిపోతాం. ఇది కురుక్షేత్రం. అంటే నువ్వు చేసేటటువంటి పని నీ కోరికల కోసం చేస్తూ ఉంటే, స్వసుఖం కోసం చేస్తూ ఉంటే, స్వార్థం కోసం చేస్తూ ఉంటే దానిని కురుక్షేత్రం అంటాం. ధర్మక్షేత్రే ఇన్ని నోట్లో పెట్టుకుంటున్నారు, నా ఈ శరీరం ఉన్నది, శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం దేహో దేవాలయ ప్రోక్త జీవభూత సనాతనం. ఈ శరీరంలో ఆ అంతర్యామి అయినటువంటి ఆ పరమాత్మ ఉన్నాడు, ఆ అంతర్యామి అయినటువంటి పరమాత్మకి ఆహారం కావాలి కనుక కషయంత శరీరస్థం భూతగ్రామం చేతస. కృష్ణుడు 9వ అధ్యాయంలో పాపం ఏడుస్తాడు, ఉపవాసాలు చేసి అనవసరమైనటువంటి ఉపవాసాలు చేసి కషయంత శరీరస్థం శరీరంలో ఉన్నటువంటి నన్ను బాధ పెడతారు. అవజానంతి మామూఢ మానుషీయంతను ఆశ్రిత, ఈ శరీరంలో ఉన్నటువంటి నన్ను గుర్తించరు మూర్ఖులు. ఇది ధర్మక్షేత్రం. ధర్మక్షేత్రం అంటే అర్థం లేదు, ఈ శరీరం మీకోసం ఏర్పడలే, మీకోసం ఏమి ఏర్పడలేదు. దేనికోసం ఏర్పడింది అంటే మీలో ఉన్నటువంటి అంతరాయాన్ని, మీలో ఉండేటువంటి ఆ కృష్ణుడి కోసం ఏర్పడింది. ఈ ఆహారం కనుక నువ్వు తీసుకోకపోతే ఈ శరీరం ఉండదు. నిరసించినటువంటి శరీరంలో మీరు ఏ విధమైనటువంటి ధార్మిక కృత్యాలు చేయలేరు కనుక ఆహారాన్ని మీరు స్వీకరించారనుకోండి, అది కూడా మీలో ఉన్నటువంటి పంచ ప్రాణాలకి ఆహుతిగా ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అని 5 సార్లు కాదు, మీరు తీసుకుంటున్నటువంటి ప్రతి ముద్ద కూడా ఆ ప్రాణాలకి ఆహారంగా ఎప్పుడైతే నిలుస్తారో అప్పుడది ధర్మక్షేత్రం. పని ఒకటే, ఇంకైతే ఏ పని మీరు చేస్తున్నా కూడా ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఈత్సవ మామక పాండవాశ్చేవ తినుకురువత సంజయ. ఇది మీరు ప్రశ్నించుకుంటూ ప్రశ్నించుకుంటూ మీరు జీవించటం మొదలెడితే, ఉదాహరణ అర్థమైంది కదా, ప్రతి పని ప్రతి పని అంటే నిద్ర వస్తుంది మీకు, పడుకుంటా ఎలా పడుకుంటాను హాయిగా పడుకుంటాను. మీరు ఎప్పుడైతే హాయిగా పడుకుంటాను అంటే అది ఏ క్షేత్రం అయింది, కురుక్షేత్రం. అలసిపోయాను, ఇంతకంటే నేను ఎక్కువ పనిచేస్తే ఈ శరీరము దెబ్బతింటుంది. ఇంజన్ వేడిస్తే ఏం చేస్తాం, మోటార్ సైకిల్ అనేది నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా ఆపుతాం మనం. అలాగే మీరు చేయవలసినంత పని చేశాక అలసిపోయినప్పుడు శరీరానికి రెస్ట్ ఇవ్వాలి కనుక రెస్ట్ ఇస్తే, అలసిపోయారు కనుక కాదు మీరు రెస్ట్ ఇచ్చేది, ఇంకా అంతకంటే శరీరం పనిచేయదు. అప్పుడు నిద్రపోయారు అనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది, ఈ నిరంతర పోరాటం మీరు జాగరూకతతో చేస్తే ఏమవుతుంది, ఎక్కిన తరువాత సంజయ ఏమి జరుగుతుంది అంటే, దీని తర్వాత చూడండి 21వ శ్లోకంలో ఏం చేయాలో చెప్తాడు. 21వ అధ్యాయం 21వ శ్లోకం మొదటి శ్లోకం ఎలా పాటించాలో అర్థమైంది కదా, ధర్మక్షేత్రంలో పనిచేస్తున్నారా, కురుక్షేత్రంలో పనిచేస్తున్నారా. కురుక్షేత్రంలో చేస్తూ ఉంటే దానిని ఇమ్మీడియట్ గా ధర్మక్షేత్రానికి మార్చేస్తుంది. మనసు మారాలి, అదేం మారదు. మీరు చేయవలసినటువంటి పని మార్చాల్సిన అవసరమే లేదు. నేను కాశీకి వెళ్ళిపోవాలా మాస్టర్, హిమాలయాలు వెళ్ళిపోవాలా, నా కుటుంబాన్ని వదిలేసేయాలా, ఏమీ వదిలేయాలే. నువ్వు చేస్తున్నటువంటి పనిని మార్చుకో, దృష్టికోణాన్ని మార్చుకో. ఓ ఉదాహరణ చెప్తూ ఉండేవారు మా తాతగారు, అప్పుడు నాకు గురికి ఎక్కలే ఆయన చెప్తూ ఉంటే ఆ ఉదాహరణ గురికి ఎక్కలే. తర్వాత అనేక మంది గురువులు అదే ఉదాహరణ ఇచ్చారు. ఇప్పుడు నాకేమనిపిస్తోందంటే అది అర్థమైంది అనిపిస్తోంది, తెలియదు ఇంకా అర్థమైందో లేదో. ఇంకా మీరు కూడా వినండి, నిన్నాక నాకు తర్వాత నేను వచ్చినప్పుడు మీకు ఎంత అర్థమైందో తెలియజేయండి. ఒక గుడి కడుతున్నారు, గుడి కట్టాలంటే రాళ్ళు కొట్టారు. మరి ఈటీవీ వారు, జేమినీ టీవీ వారు అక్కడికి వెళ్ళి, ఏంటయ్యా మీరు గుడి కట్టుకున్నారు కదా, చాలా గొప్ప గుడి కడుతున్నారు కదా, నా ధర్మ గుడి కట్టే కట్టారు, నేను చాలా పెద్ద చదువులు చదివాను, సంస్కృతంలో ఉద్దండ పండుతుంది, నా కర్మ ఎలా ఉంది అంటే తింటానికి కూడా ఏమీ లేదు, అందువల్ల ఇది ఆడుకుంటున్నాను ఏడుస్తూ చేస్తున్నాను. ఒక వ్యక్తి, రెండవ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఇంకోటి దగ్గరికి వెళ్ళాడా మైక్ పట్టుకుని, ఏమయ్యా నువ్వేం చేస్తున్నావు, ఏం చేసేది, బాధ్యత ఉంది, పిల్లలు ఉన్నారు నాకు, పెళ్ళ ఉంది, వాళ్ళని పోషించే బాధ్యత నా మీద ఉంది, అందువల్ల నేను ఎలాగో అలాగే నాలుగు రాళ్ళు సంపాదించి పిల్లలకి తిండి పెడతాం అనుకుని పనిచేస్తున్నాను. ఇద్దరు రాళ్లే కొడుతున్నారు, ఒకడు ఏడుస్తూ వెధవ కుటుంబం, వెధవ పిల్లలు, వెధవ భర్త అనొచ్చు అనకూడదు, అది వేరే విషయం. ఏంటి బతుకంతని, ఇంకెంత ఇంతేనా నాకు జీవితాంతం, ఏదో కొడుకు ఉద్యోగం అది వస్తే సరే బాగానే ఉంటుంది అనుకుంటే కొడుకు పిల్లలకి సేవ మళ్ళీ మొదలెట్టాల్సి వచ్చింది ఈ పెద్ద వయసులో. మొదటి రకం కర్మ ఇష్టపడి కాదు. ఇంకోళ్ళు ఉండొచ్చు, నా బాధ్యత, నేను తల్లిగా నా బాధ్యతగా పిల్లల్ని పెంచాను, తండ్రిగా నా పిల్లల్ని పెంచాను, అమ్మమ్మ గాను నాయనమ్మ గాను మళ్ళీ వాళ్ళని పెంచాలి, అది నా బాధ్యత అనుకుని చేయవచ్చు. పని ఒకటే, పని మార్చక్కర్లేదు, అది చాలా జాగ్రత్తగా గుర్తించుకోండి. అందుకు చెప్తున్నాను, ఇదంతా చెప్పేసరికి ఎలా అవుతాయి, మేము ముక్కు మూసుకుని తపస్సు చేయాలి, అసలు తపస్సు చేయమని భగవద్గీత ఎక్కడ చెప్పడు, మీ పనులే మీ తపస్సు. కేవలం కావాల్సింది ఏంటి అంటే మీ దృష్టికోణం మారాలి. మూడో వారి దగ్గరికి వెళ్ళాడు, అది వెళ్ళేసరికల్లా ఏడుపు మొదలెట్టేసాడు, వీడికి కంగారు పడిపోయాడు. టీవీ ఇందుకు ఏడుస్తున్నా, ఇందుకు ఏడుస్తున్నాను, అది ఏం చేసేది నా ఆనందం. ఎంతమంది మహాత్ములు ఈ దేవాలయానికి వస్తారు, ఎంతమంది భక్తులు ఈ దేవాలయంలో భగవద్ దర్శనం చేసుకుంటారో, అదంతా నాను కూడా ఆ పని చేయటానికి, ఆ దేవాలయ నిర్మాణంలో ఇంత మాత్రం నేను సహాయపడగలిగాను. ఇటుకలే కొడుతున్నారు, వాళ్లే కొడుతున్నారు. అంతేట ధర్మక్షేత్రం కురుక్షేత్రంలో తేడా తెలుస్తుంది కదా, ఈ తేడాని మీ శ్వాసలో పెట్టగలిగినప్పుడు ఆత్మసంయమన యోగం అవుతుంది. అది తర్వాత చూద్దాం. అందువల్ల జనకాన్ని నేను ముందే ఎందుకు చెప్పేస్తున్నానంటే, ఇదంతా మీకు తెలియక కాదు, తప్ప ఎక్కడ జరుగుతుందంటే ఇది మనం కలిసి ఆచరించేటటువంటి ఒక సమూహంగా ఏర్పడుతుంది. అందుకే మొత్తం భగవద్గీత శ్రేమయోరుభయోర్ మధ్య రథం స్థాపయని చూత, అది 21వ శ్లోకంలో చెప్పాడు. మీకు ఇది అర్థమైపోయింది, ధర్మక్షేత్రం అంటే ఏంటో, కురుక్షేత్రం అంటే ఏంటో. కానీ మీ ఇంట్లో మీరు చేసుకున్నప్పుడు మీరు పక్క వాళ్ళకి చెప్పరు, ఇడ్లీ మీరు వడ్డిస్తున్నప్పుడు మీ అబ్బాయికి, రే కురుక్షేత్రం కాదు ధర్మక్షేత్రంగా తినాలి, ఓం ప్రాణాయం స్వాహి వేసి అబ్బాయికి దాబ్బికి పిచ్చి సిద్ధ వేసి, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లే. కానీ ఇది మీకు ఆచరించాలని ఉంది కదా, మీ సేన మీరు ఏర్పరచుకోండి, సేనయో ఉభయో మధ్య రథం స్థాపించుట. ఇప్పుడు రెండు సేనలు ఉన్నాయి, ఒకటి మీరు ప్రతి సంఘటనని కూడా ధర్మక్షేత్రంగా చూసేటటువంటి వాళ్ళు, మీరు ఒక సమూహంగా ఏర్పడ్డారు, మిగతా వాళ్ళందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు కురుక్షేత్రం, అంతేత దారిపోయే వాళ్ళందరినీ శత్రువులుగా చూడకండి. భావం అర్థమైంది కదా, మీరు సంఘటితమవుతే తప్ప ఎవరికి వాళ్ళు మేము ఇంట్లోనే చేసుకుంటామంటే కుదరదు అని గీతాచార్యుడు చెప్తున్నాడు. ఈ భావన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక తాటి కిందకు వచ్చినప్పుడే న్యాయాన్ని గెలిపించగలం, ధర్మాన్ని స్థాపించగలం, సత్య మార్గంలో మనం వెళ్ళగలం. ఇంకా సేన యోగే రథం స్థాపయ నేర్చుత, ఎందుకుట యావదేత నిరుత్సేహం యుద్ధ కామ నవస్థిత తైర్యాస యుద్ధవ్యం అస్మిన్ రథ సముద్యమే. ఈ యుద్ధం నిరంతరం ఇంకా జరుగుతూ ఉంటుంది, గుర్తించుకోండి. ఇంకా మీరు ఈ ఆశ్రమం నుంచి బయటకు వెళ్ళారంటే దిశం దిశంలే, అందరూ కురుక్షేత్రము, మీరు ధర్మక్షేత్రం. అందుకే అపర్యాప్తం, ఈ కౌరవుల యొక్క సేన, ఇంద్రియాల యొక్క సేన అపర్యాప్తం, అనంతంగా ఉంది బాబోయ్, పర్యాప్తం. మీరు ధర్మక్షేత్రంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, ఎక్కడ యుద్ధం చేస్తామని బాధపడతారు, బాధపడక్కర్లేదు. సత్యదేవ దేవి కృష్ణుడు ఎక్కడున్నాడో అక్కడే గెలుస్తారు. కనుక ఒక సమూహంగా ఏర్పడి మీరు ఎవరితో యుద్ధం చేయాలో గుర్తుంచుకోండి. ఎవరితో యుద్ధం చేయాలి? మీ కుటుంబ సభ్యులతోనే. అదే ఎదుర్కొడు అర్జునుడు. ఎవరితో యుద్ధం చేయాల్సిందే? నా తాతతో, నా తండ్రితో, నా గురువుతో, నా చదువు చెప్పిన వాళ్ళతో, నన్ను చిన్నప్పుడు పోషించిన వాళ్ళతో, వాళ్ళతోనే కదా మీరు యుద్ధం చేయాలి. కానీ మీరు చెప్పక్కర్లేని యుద్ధం చేస్తున్నా మీ మనస్సును మార్చుకోండి చాలు, మీ దృష్టికోణం మార్చుకోండి. ఇది ఎందుకు చేస్తున్నారు అంటే ఇంద్రియ భోగాలకి, లేకపోతే ఇది నా కష్టం అనేటటువంటి భావన పక్కన పెట్టేసి మీరు ఏ పని చేస్తున్నా సరే మొట్టమొదట నేను సింపుల్ గా తీసుకోవాల్సింది ఏంటంటే ఇది నా బాధ్యత. నేను ఇక్కడ ఈ దేశకాల పరిస్థితుల్లో తల్లిగాను, తండ్రిగాను, వదినగాను, భార్యగాను, భర్తగాను, తమ్ముడుగాను, లీడర్ గాను ఏదో ఒక పోస్ట్లో ఉంటారు. మీరు ఏదో ఒక రోల్ ప్లే చేస్తూ ఉంటారు ప్రతిక్షణం. ఆ రోల్ రుచించేటట్టు అప్ప నాకు చాలా బాగుంది అనుకోవచ్చు. ఇది నా బాధ్యత. ఈ బాధ్యత భగవంతుడు ఎన్నాళ్ళు నాకు ఇచ్చాడో అన్నాళ్ళు చేస్తాను. ఇవాళ ఉదయమంటే వదిలేస్తా, ఈ క్షణంలో ఉదయమంటే వదిలేస్తా. మాస్టరు ఉదయమంటే వదిలేస్తే ఆయన నిజంగా ఉదయమంటే, నిజంగా ఉదయమంటే వదలలేనప్పుడు మీరు ఏ క్షేత్రంలో ఉన్నారు? కురుక్షేత్రంలో ఉన్నారు. ఏం పర్వాలేదు, మొదటే చెప్పాడు. మీరు అలాగే ఉంటారు, మీరు గీతాన్ని మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా అభ్యాసం చేస్తూ ఉంటే లైన్లో పడతారు అని. ఇంకా అర్థమైంది కదా ఏమిటో. ఇది అర్జున విషాద యోగం. మన విషాద యోగం కూడా ఇది చాలా మంచిదని తెలుసు, గురువుల మార్గంలో వెళ్ళాలని తెలుసు, కానీ వదలలేము. తప్పేం కాదు, అది గురువుకి తెలుసు వదలలేవు నువ్వని. నువ్వు వదలమని కూడా అంటలేదు. మీరు అనవసరంగా ఉత్సాహం తెచ్చేసుకుని వదిలేసినా అర్జునుడు వదిలేస్తానన్నాడు. వదిలేస్తే ఏమన్నాడు? నాయన వదలబాక, వదిలినా నువ్వు మళ్ళా ఏంటంటే ఈ మూడ్లో ఉన్నప్పుడు మాత్రమే ఉంటావు, మళ్ళా తిరిగి వచ్చేస్తావు. అంతే, బుద్ధిమంతులాగా నువ్వు చేయవలసినటువంటి బాధ్యతలు అవి నిర్వర్తిస్తూ ఉండు. ఇంకా రెండో అధ్యాయానికి రండి. కృష్ణుడు చెప్పినటువంటి మాట రెండో అధ్యాయం మూడో శ్లోకంలో ఉంది చూడండి. ఇది నేను నిరంతరం గుర్తుంచుకోవాలి. మన లోపల ఉన్నటువంటి ఆ వాసుదేవుడు, మన లోపల ఉన్నటువంటి ఆ కృష్ణుడు, ఆ సర్వజ్ఞుడు, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి దాన్ని. కానీ భగవద్గీత 15వ అధ్యాయంలో మూడు అందమైనటువంటి మాటలు చెప్పాడు. ఆ భాష మనకి అర్థమవుతే ఇంకా మంచిది. మామూలుగా కురుక్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళని హరపురుషుడు అన్నాడు. ధర్మక్షేత్రంలో ఏది ఉచితమో ఏదో నిర్ణయించుకుని దాని ప్రకారము జీవిస్తానన్నటువంటి వాడిని అక్షర పురుషుడు అన్నాడు. ఇదంతా తిరిగి దాటివేసి అత్యుత్తమైనటువంటి స్థితికి వెళ్ళిన వాడిని పురుషోత్తముడు అన్నాడు. ఇంతగా ఆ పేర్లైనా ఉంచుకోండి. మీరు పేర్లలో ఏం లేదు, కానీ భావార్థమైంది కదా. చూడండి, పురుషోత్తముడు చెప్తున్నాడు. ఇప్పుడు సమస్య ఏంటంటే, నాకు ఎప్పుడు నేను మా వాళ్ళతో చెప్తూ ఉంటాను, సినిమా వాళ్ళు మనకంటే ముందు ఈ విషయాన్ని పట్టుకుంటారు. వాళ్ళకి తెలిసిపోయింది గీతా, ఇక్కడ గీతాశ్రమంలో రామకృష్ణ క్లాస్ చెప్తాడు. అప్పుడు రామకృష్ణ క్లాస్ చెప్పడానికి అనువుగా ఒక సినిమా తీసేద్దాం అన్నాడు. ఏ సినిమా గురించి? అపరిచితుడు గురించి చెప్తున్నాడు. అపరిచితుడు ఎవడు అంటే అపురుషోత్తముడు. అపరిచితుడు మనకి తెలియదు, అపురుషోత్తముడు మనకి తెలియదు. కానీ వాడు చేతికి అప్పచెప్పారు అనుకోండి, వాడు సాగుబడికి ఎవరు చేస్తాడు? దానికంటే ముందు ఎవరున్నారు? ఒకడు విసుకునేవాడు, వెధవ జన్మ వెధవది, ఎవడు మాట వింటలేదు, ఏది జరగలేదు, ఆ పిల్లక పెట్టుకుని ఎవడు వస్తాను, రామాచారి. చూసారా ఎవరైనా అపరిచితుడు సినిమా? ఇక్కడ ఎంతమంది చూశారు? చేయాల్సిందో సార్ సిగ్గుపడకుండా నేను మూడుసార్లు చూశాను. చూసిన వాళ్ళు ఏంటి అంటే, రామాచారి అంటే అర్థం మనే గదవది, వీడు కరెక్ట్గా చేయటం లేదు, వాడు కరెక్ట్గా చేయటం లేదు, వీడు కరెక్ట్గా చేయటం లేదు అని బాధపడుతూ ఉంటాడు తప్ప జీవించలేడు. రెండోవాడు ఎవడు? వాడి పేరు ఏంటో మర్చిపోయాడు, జమో కలిసిపోతాడు. సరేనే, ఇదే బాగుంది, వీడిని చేయటం ఎందుకు, అది చేయటం ఎందుకు, కలిసిపోతాం. వీళ్ళతో పాటు నలుగురితో పాటు నారాయణ ఆనందిస్తూ ఉంటాడు. ఇది మనం రెండు రకాలు చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. ఒకటి క్షరపురుషుడు, ఇంకోడు అక్షరపురుషుడు. కానీ అసలైన వాడు అపరిచితుడు, పురుషోత్తముడు. పురుషోత్తముడు ఏం చెప్తాడో మీరు చాలా జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని గమనించుకోండి. క్లైద్యం మాస్కమ మొక్తార్థ నైపత్యుత పద్ధతి శుద్రం హృదయ దౌర్బల్యం శక్తో తిష్టపరంతప. ఎప్పుడు మీరు నీరసించకపోయినా, నీరసం వచ్చినా, ఇంకా చేయలేకుండా ఉన్నానన్నప్పుడు ఈ మాట నేర్చుకోండి. ఇది అర్జునుడికి మాత్రమే చెప్పినటువంటి మాట కాదు. మీరు ధైర్యంగా లేచి నిలబడండి, ఆ నపూంసకత్వం వదిలేయండి. నేను చేయలేను అనుకోవద్దు. ఎందుకు అనుకోవద్దు అంటే, అపరిచితుడు ఉన్నాడు కనుక, పురుషోత్తముడు ఉన్నాడు కనుక, ఖచ్చితంగా మనలో ఆ అంతర్యామి ఉన్నాడు కనుక నేను చెప్తాను నీకు ఏం చెయ్యాలో. అప్పుడు మీరేం చేయాలి? కృష్ణుడు ఆ మాట అన్నాడు. ఏం చెప్పాడు? వైద్యం మాసమోపార్థ నైతత్వ యుగపద్యత శుద్రం హృదయ దౌర్బల్యం శక్తి వర్తిష్టపరం కదా. నేను లేవలేను చెప్తాడు శ్రీకృష్ణుడు చెప్పడానికి. కానీ ఇలాంటి పరిస్థితి నీకుంటే తెలిసేది. నేను చాలా ఈజీగా చెప్పేస్తాను. ఆ మాట అనకుండా ఏం చెప్పానంటే, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత శ్రేయస్యాం నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాంతాం ప్రపన్నం. ఈ భావన నిరంతరం మీ మనసులో ఉంది. గీతకి ఇది బేసిస్. ఈ భావన కనుక మీరు మనసులో ఉంచుకోగలిగితే మొత్తము కూడా మీరు భగవద్గీతని ఆచరణలోకి పెట్టగలరు. నిరంతరము ఆ ఏడుపు ఏంటి అంటే కార్పణ్య దోషోపహత స్వభావ. స్వభావం ఉంది నాకు, కానీ ఆ స్వభావం ఏముందంటే కార్పణ్య దోషం, చిరికితనం ఉంది నాకు. ఏమో అన్ని వదిలేసుకుంటే నన్ను ఎవడు చూస్తాడు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాధిష్టానాం యోగక్షేమం మహామ్యం అని శ్రీకృష్ణుడు చెప్పినా నేను నమ్మను. నువ్వేం చేస్తావో చేయవో నాకు రేపు. అంతే, నేనే చేసుకోవాలి, నేనే ఉద్యోగం చేసుకోవాలి, నేనే నా పెళ్ళం పిల్లల్ని పెంచుకోవాలి. చూద్దాం నేను అంటే కార్పణ్య దోషోపహత స్వభావ. ఈ తిరిగితనం నాలో బాగా నాటుకుపోయి ఉన్నది. అది నా స్వభావం అయిపోయింది. నేను చేసుకుంటే తప్ప రేపు ఏమవుతుందో, రేపటికి నేను కూడబెట్టకపోతే ఏమవుతుందో ఇంచుకో ఆ భావం. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేత. కానీ ఇదేదో కరెక్ట్ నాకు అనిపించటం లేదు. పృచ్ఛామిత్వాం నిన్ను అడుగుతున్నాను నేను. ధర్మ సమ్మూఢచేత మూఢుని నేను. ఏది ధర్మమో ఏది ఉచితమో ఏది అనుచితమో నాకు తెలియటం లేదు. శ్రేయస్యాం నిశ్చితం బ్రూహితం నేను. నాకు ఏది శ్రేయస్కరమైనదో ఖచ్చితంగా చెప్పు. ఎవరిని అడుగుతున్నాం మనం? మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మను అడుగుతున్నాడు. గుర్తుంచుకోండి, గ్యారంటీగా అతను మీకు హెల్ప్ చేస్తాడు. దాన్ని స్థాయి ఏమని చెప్పాడంటే, నువ్వు నా వైపు చూడు, నేను చూసుకుంటాను నిన్నని. భావం ఒకటే. ఇక్కడ సంస్కృతంలో చెప్పబడి ఉంది, అక్కడ హిందీలోనూ మన భారత తెలుగులోనూ చెప్పాడు. రెండు ఒకటే. శ్రేయస్య నిశ్చితం బ్రూహితన్ని శిష్య స్నేహం సాధిమాంతా ప్రపన్నం. నేను మీ శిష్యుణ్ణి, ప్రపన్నం శరణాగతి ఉంది నేను. నేను నీకు సరెండర్. నాకింకేమీ తెలీదు, నువ్వు నాకు మార్గనిర్దేశం చేయని నిరంతరము ఆ భావన ఉంచుకుంటావు. మీరు చేస్తున్నటువంటి ప్రతి పని ధర్మక్షేత్రం వైపు ఉన్నదా కురుక్షేత్రం వైపు ఉంది? నిరంతరము శరణాగతి. పడుతూ ఉంటాం, పడుతూ ఉంటాం, పడుతూ ఉంటాం, పడుతూ ఉంటాం. ఎప్పుడు పడిందా? ఈ శ్లోకం గుర్తుంచుకోండి. కార్పణ్య దోషో పరత స్వభావం పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేత శ్రేయస్య నిశ్చితం బ్రూహితన్ని శిష్య స్నేహం సాధిమాంతాం ప్రబంధం. శిష్యుడు అంటే అర్థం ఏమిటి? చెప్పింది చేసేవాడు, నేర్చుకునేవాడు శిష్యుడు. మనిషి చెప్పింది చేయలేం, గురువు చెప్పింది ఆచరించడం. మన ఇంద్రియాలు మన భోగాలు ఏం చెప్తున్నాయో అవి ఆచరిస్తాం. తెలుసు, ఏం భయపడద్దు. కొన్ని జన్మలు పడితే పట్టుదాక ఇది మాత్రం నేను వదలను. ఎప్పుడు నేను పడినా మళ్ళా లేస్తాను. పడుతూ ఉంటే లేస్తూ ఉంటా. ట్రైబియర్ మాత్రం ఒప్పగా నేతత్వం యుగ పద్ధతి క్షుద్రం హృదయ దౌర్బల్యం చెక్కువర్తిస్తారంతగా ఆ ధైర్యం తెచ్చుకుని ఈ ధర్మక్షేత్ర కురుక్షేత్ర సంగ్రామంలో ఆ పిరికితనాన్ని వదిలేసి నేను మీ శిష్యుణ్ణి, నాకు మార్గం చూపించు అనేటటువంటి నిరంతర ధ్యాసతో కనుక మనం సాధనలు చేస్తూ ఉంటే మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు స్థితప్రజ్ఞ లక్షణాలు ఎలా ఉంటాయో, ఆ స్థితప్రజ్ఞ లక్షణాలతో ఎలా జీవించాలో మనం తెలుసుకుందాం. జై గురు. ప్రహ్లాదాశ్రమంలో యజ్ఞం ఉంది, దానికి వెళ్తున్నాం కొంచెం. అందువల్ల